వారి సుతులయందును శత్రువుల పిల్లల మీద కూడా పగయించుకలేక సమత పరగడి నీకున్. ఒక్కొక్కప్పుడు కొంతమంది రాక్షసులు నీతో యుద్ధం చేశారు, నువ్వు వాళ్ళని చంపావు, కానీ వాళ్ళ కొడుకుల మీద నీకు కోపం ఉండదు, వాళ్ళని కూడా భక్తుల కింద దగ్గరికి చేరదీస్తావు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అటువంటివి. ప్రహ్లాదుడు అంటే ఇంకా నీ భక్తుడు, కానీ హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు, వాడిని చంపి వాళ్ల పిల్లలు శంబరాసురుడి వంటి వాళ్ళను కూడా అనుగ్రహించావే నువ్వు. కాబట్టి నీకు శత్రువుల యొక్క పిల్లల మీద కూడా ప్రేమే తప్ప ద్వేషం ఉండదు. అలాంటి నీకు పగ కలదే కలుల నడతుట జగదవనము కొరకు కాక జగదాధార. ఎవరి మీదైనా పగ ఉంటుందా? ఎంత నీచుడి మీదైనా నీకు పగ ఉండదు. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని ఎందుకు శిక్షిస్తావంటే, వాళ్ళని శిక్షించడం జగదవనము కొరకు, జగత్తుని రక్షించడం కోసం. ఈతడిని నీవు శిక్షించకపోతే ఈ మడుగులో అడుగు పెట్టిన వాళ్ళు అలా చచ్చిపోతూనే ఉంటారు. మంచినీళ్ళు విషజలములు అయిపోతాయి. విషాన్ని అమృతంగా మార్చి లోకాన్ని రక్షించడం కోసమే నువ్వు దుర్మార్గుల్ని శిక్షిస్తావు. ఒక దుర్మార్గుణ్ణి శిక్షించకపోతే లోకమంతా నశిస్తుంది. కనుక జగదాధార, జగద్రక్షణకే తప్ప నువ్వు ఎవరిని శిక్షించవు, అనవసరంగా శిక్షించవు, నీకెవరి మీద పగ ఉండదు. ఎన్నో పర్యాయములు చూశాం. ఒక్కొక్కప్పుడు ఆ శిక్ష వల్ల కూడా రక్షణ లభిస్తుంది. పాపాత్ముల్ని నువ్వు చంపావంటే వాళ్ళకి ఎవరికి అందనంత గొప్ప వైకుంఠాన్ని ప్రసాదిస్తావని అంతరార్థం అని పాపం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని, ప్రభు నిగ్రహమే మమ్ము విషాస్యుల ఉగ్రుల రక్షించుటెల్ల ఊహింప మహానుగ్రహము కాక మాకి నిగ్రహము విషాస్య భావ నిర్గతి చేసిన. ప్రభు మేము ఉగ్రులం అంటే కోపిష్టి వాళ్ళం, పాములకు ఉన్న కోపం ఇంకెవరికి ఉండదు కదా. పాములు చాలా తొందరగా కోపం తెచ్చుకొని కష్టం అంటూ ఉంటాయి. పుట్టుకతో కోపం కలిగిన వాళ్ళం మేము. అటువంటి మమ్మల్ని, విషము కలిగిన వాళ్ళని, లోకకంటకుల్ని చంపడం వెనకాతలో ఒక అంతరార్థం ఉన్నది. మా విషము తొలగించి, ఇంద్రియములనే విషయములను తొలగించి మమ్మల్ని ఉద్ధరించడం కోసం, లోకాన్ని ఉద్ధరించడం కోసం శిక్షిస్తావు. నువ్వు శిక్షించడం వల్ల ఇక లోకాన్ని మేము శిక్షించం, నాశనం చెయ్యం, పవిత్రంగా బతుకుతాం, శాంతంగా బతుకుతాం. మాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది, మరీ బొత్తిగా బాల్య వివాహం చేశారు మా పెద్దలు మాకు. ఆ బాల్య వివాహం వల్ల భర్త ఎటువంటి వాడో కూడా చూసుకోకుండా తల వంచి తాళి కట్టించుకున్నాం. అంటే వాళ్ళకు కూడా లోపల కొంత అసహనం ఉందని వాడు దీన్ని బట్టి. ఏదో పిన్నప్పుడు పెళ్ళైపోయింది. చిన్నప్పుడు పెళ్ళైపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏ సంబంధం చూస్తే అదే చేసుకుంటారు. తర్వాత మా భర్త క్రూరుడని తెలిసినా సర్దుకుపోయాం, పతివ్రతలం కనుక. ఇప్పుడు మేము పతివ్రతలం, ఈయన నువ్వు చంపావనుకో మేము తట్టుకోలేము, నువ్వు మహాత్ముడివి శరణు కోరుతున్నాం, మళ్ళీ మా భర్తను మాకు ఇచ్చావనుకో మాకు మహోపకారం చేసిన వాడు అవుతావు. ఎటువంటి ఉపకారం చేసిన వాడువో తెలిసినా, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. అది పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. ఇప్పుడు నువ్వు మా భర్త ప్రాణం మాకిచ్చి మళ్ళీ కొత్తగా పెళ్లి చేయి. ఇప్పుడు నీ ఎదురుగుండా మాకు కళ్యాణం జరిగితే ఈ పెళ్లి నిత్య కళ్యాణం, ఇక మాకు వైధవ్యం రాదు, మాకు శుభం ఇస్తుంది. చిన్నప్పుడు తెలిసి తెలియని వయస్సులో జరిగిన పెళ్ళుందే, ఆ పెళ్లి అసలు పెళ్ళే కదన్నారు వాళ్ళు. పిన్ననాటి పెళ్లి పెండ్లి కాదు. సరే ఎంత చమత్కారంగా మాట్లాడారండి, ప్రభు మమ్మల్ని రక్షించు మా భర్తను మాకి అని చెప్పడానికి అంత అందంగా మాట్లాడారట. అసలు ఆయన చూస్తే మాటలవే వస్తాయి. ఆయన అనుగ్రహం ఉంటే ఉపన్యాసాలు వస్తాయి, మాటలు వస్తాయి. ఆయన అనుగ్రహం ఉండాలి, లేకపోతే నోట్లోంచి ఏమీ రాదు, బయటికి రమ్మన్నా రాదు. అందువల్ల నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. నీయాన నెవ్వారిని నిగ్రహం పండాయుగ్ర పాపాకృతి నందకుండున్ నీ యాజ్ఞలో నుండి డినేటి నుండి మా ఈసు ప్రాణంబులు మాకు నీవే. ఈ పద్యంలో చాలా గొప్ప గొప్ప భావనలు పెట్టాడు పోతన గారు. ఈరోజు నుంచి నీ మీద ఒట్టు వేసి చెబుతున్నాం, ఇంకా ఎవరిని నిగ్రహించడు. అసలు ఇంద్రియముల జోలికి వెళ్ళడని ఒక అర్థం అన్నమాట, ఇంద్రియాలను అదుపులో పెడతాడు. ఆ భయంకరమైన ఉగ్రాకారం పాపాకారం ఇతరులను కాటేసేటప్పుడు బుస్సు కస్సుమంటాడే, ఆ కస్సుమని ఆకారాన్ని విడిచిపెడతాడు. నీవు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటాడు. మా ఈసు ప్రాణంబులు మాకు నీవే, అంటే మా భర్త ప్రాణాలు మాకు ఇవ్వవయ్యా అని ఒక అర్థం, మాకు ఇవే. ఇంకోటి అర్థం ఏంటో తెలుసా, మా ఈసు ప్రాణంబులు మాకు నీవే, అంటే నువ్వే మా భర్త ప్రాణం, మా భర్త శరీరములో ఉన్న ప్రాణము నువ్వే, ఇక్కడున్న కృష్ణుడివి నువ్వే, ఎందుకంటే అందరికీ ప్రాణము నువ్వే. ఎంత చమత్కారం అండి ఇది. పైకేమో మా ఈసు ప్రాణంబులు మాకు నీవే, అంటే మా ప్రాణం, మా భర్త ప్రాణం మాకు ఇవ్వయ్యా అని ఒక అర్థం. అసలు భర్త ప్రాణం ఇవ్వడం ఏమిటి, ఆయనలో ఉన్న ప్రాణము నువ్వే, బయట ఉన్న ప్రాణము నువ్వే, లోపల ఉన్న ప్రాణము నువ్వే, అందరిలో ఉన్న ప్రాణస్వరూపుడివి నువ్వు. ప్రాణస్వరూపుడివైన నువ్వు ఒకటి ప్రాణం తీయడం ఏమిటి, పొయ్యడం ఏమిటి, తీసినా నీలోనే ఉంటుంది, పోసినా అది నీలోనే ఉంటుంది. కాబట్టి నీవు కానిది లేదు గనక, ఈ రూపము లేకుండా మేముండలేము గనక, ఈ రూపములో నీవు ప్రవేశించి ప్రాణము నిలబెట్టి తద్వారా మమ్మల్ని అనుగ్రహించు అన్నారు వాడు. ఇలా ప్రార్థించగానే అప్పుడు శ్రీకృష్ణుడు జాలిపడి అప్పటికే తెగ తన్నాడు ఆయన. ఆ తన్నడం వల్ల పడగలన్నీ బాగా వాడిపోయి ఉన్నాయి, ఇంకొక రెండు దెబ్బలు తగిలితే చచ్చిపోయేటట్టున్నాడు. అందుకని టక్కన ఆ పడగల మేచి పక్కన నీళ్ల మీద నిలబడ్డాడు. ఆయనని నిలబెట్టడానికి పడగల పక్కనే నీరు కూడా ఒక వేదికలా నిలబడిందిట. యమునా నదిలో ఉన్నటువంటి ఆ నీరు పడగలంత ఎత్తొచ్చింది. ఆ ఎత్తొచ్చిన కెరటం మీద నిలబడ్డాడు. కెరటం కిందకి దిగదు, ఆయన పాదాలు అందులోకి దిగిపోవడంలా చక్కగా వేదిక మీద నిలబడినట్టుగా నీళ్ల మీద నిలబడ్డాడు. నిత్యం పాల సముద్రంలో ఉంటాడు కదండి ఆయన, పాల సముద్రంలో తేలియాడే స్వామివారికి ఈ నీళ్ళు లెక్క. అదిగా నీళ్ల మీద అలా నిలబడ్డాడు. నీళ్ల పక్కన ఆయన, ఆయన పక్కన 101 పడగలతో కాళీయుడు. కాళీయుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ప్రాణం పోయినట్టుంది, రక్తం పోయింది, ఈ పడగలన్నీ వంగిపోయాయి, బాగా కమిలి కమిలి కమిలిపోయి ఎండలో మాడిపోయిన తామర తూడులైపోయాయి. మెల్లిగా కృష్ణ 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 అని మొమ్మారనగానే ఈ పడగల్లోకి కొంచెం చైతన్యం వచ్చిందిట. పరమాత్మ నామస్మరణ పోయే ప్రాణాన్ని తిరిగి నిలబెట్టింది. అప్పుడు మెల్లిగా పడగలెత్తి నీళ్ల మీద నిలబడి ఉన్నాయిగా ఆయన పాదాలు, ఆ పాదాలను ముద్దు పెట్టుకుని నమస్కరించాడు. ఇప్పుడు పాదాలకి, కృష్ణ పాదాలకి పడగలతో తలలతో నమస్కరించాడు. సంస్కారం వచ్చింది గనక నమస్కరించి, ప్రభు మహనీయమైన ఉజ్వలమైన తపస్సు చేసి ఎంతోమంది నీ పాదస్పర్శకి నోచుకోవాలని ప్రయత్నిస్తారు, అయినా వారికి ఎప్పుడు నీ పాదాల దర్శనం కాలేదు. లక్ష్మీదేవి శ్రీ మహిళా శిరోమణి నిత్యం నీ పాదాలను ఆశ్రయించి లోకాలకి సంపదలిచ్చే తల్లిగా అయ్యింది. సంపత్స్వరూపం, లక్ష్మికి నిలయం, పవిత్రతకి ఆలవాలం, వైకుంఠాన్ని పవిత్రం చేసే పాదం, బ్రహ్మ కడిగిన పాదం, గంగ పుట్టిన పాదం, ఇప్పుడు రోజు గోపికల్ని గోపాలకుల్ని అనుగ్రహిస్తున్న పాదం, ఈ పాదం ఈ పడగల మీద పెట్టి నాలో ఉన్న అహంకారాన్ని మదాన్ని తొలగించి నన్ను పవిత్రుణ్ణి చేశావు. నీ పాదాన్ని ఆశ్రయిస్తున్నాను నేను. అసలు మా పుట్టుకే వంకర పుట్టుగా మల్ల కళ్ళు మా ప్రచారములు. ఇందులో ఉన్న చమత్కారం అర్థమైంది కదా. మా బుద్ధి వంకర బుద్ధి, మలకలు అంటే వంకర, అంటే బుద్ధి వంకరనే కాదు, అసలు సహజంగా పుట్టుకతోటే పావులు వంకర టెంకరగా పెడతాయి కదా, మరి పావులు అంటేనే వంకర టెంకర, దాంతో మా బుద్ధి కూడా వంకర టెంకర అయ్యింది. ఇంకా నోట్లో ఉండేది విషం, కక్కేది విషం, అమృతం ఇచ్చినా అది విషం అవుతుంది. ఈ విషంతో మమ్మల్ని పుట్టించావు, కోపం పెట్టావు, వంకర బుద్ధి పెట్టావు. ఆ వంకర టెంకర బుద్ధి పొమ్మంటే పోతుందో, పుట్టుకతో వచ్చిన బుద్ధి ఇది, పుడకలతో కానీ పోదు. కానీ అలాగని నువ్వు మాకు విషమిచ్చింది లోకాలను చంపడానికి కాదు, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి. ఆత్మరక్షణకి మాకు ఒక శక్తినిస్తే ఆ శక్తిని ఆత్మరక్షణకు కాకుండా అనవసరముగా లోకనాశనమునకు వాడి నేను ఇప్పుడు దెబ్బతిన్నానని అర్థమయ్యింది. ఇక మీదట నేను ఆత్మరక్షణకి కూడా ఈ విషాన్ని వాడను, లోక శ్రేయస్సుకే వాడతాను. సంపూర్ణముగా సాధుభావంతో ఉండేటట్టు అనుగ్రహించు ప్రభు. నేను చేసిన అపరాధాన్ని మన్నించు. అయ్యో, ఎంతో పవిత్రమైన సుకుమారమైన దేవతల పూజలందుకునే ఈ దివ్య సుందర కళేబరాన్ని నా చుట్టల్లో పెట్టి నొక్కి బాధ పెట్టి ఉంటే క్షమించు. అయినా నీకు బాధ ఏమిటి, లోకాలన్నీ కడుపులో పెట్టుకున్నవాడి, నాలాంటి దుర్మార్గుడు ఒకవేళ చుట్టినా అవి నిన్నేం చేస్తాయి, ఇట్టే చుట్టి మమ్మల్ని అవతలకి విసిరి పెట్టగలిగే శక్తి కలిగిన వాడివి నువ్వు అని పరిపరి విధాలుగా దీనముగా ఆయన పాదాల మీద పడి చేసిన అపరాధానికి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు ప్రేమగా నిమిరి ఆయనకి మళ్ళీ చైతన్యాన్నిచ్చి ఆ తర్వాత గంభీరస్వరంతో అన్నాడు, ఓ ఈ కాళియా, నేను నిన్ను శిక్షించిన ఈ కథ ప్రతిరాత్రి పడుకునే ముందు శ్రద్ధతో విన్నవాడు, గుర్తుకు తెచ్చుకున్నవాడు, చదివినవాడు ఏనాడు విషసర్పముల వల్ల తేళ్ల వల్ల భయం పొందకుండా శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకానికి వెళ్ళక నా వైకుంఠమునకు వచ్చుగాక. దీనికి ఫలితం కృష్ణుడు చెప్పాడు, నిన్నునే శాసించిన కథ, నేను నిన్ను శిక్షించిన ఈ కథ వినాలి. ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి, భక్తితో వినాలి. అలా విన్నటువంటి వాడు పవిత్రుడవుతాడు. ఈ లోకంలో వాడికి విషభయం ఉండదు, శరీరం విడిచిపెట్టాక నా లోకానికి వస్తాడు. అలా అనుగ్రహిస్తున్నాను. ఇంకా నేను నిన్నెందుకు శిక్షించానో తెలుసునా? ఈ మడుగు నిజానికి జనులు తిరిగే ప్రాంతం, పశువులు తిరిగే ప్రాంతం, పక్షులు తిరిగే ప్రాంతం. పశుపక్ష్యాదులు జీవులు నిరంతరం ఇందులో నీళ్లు తాగి సుఖంగా బ్రతుకుతారని ఈ యమునా నదిలో మడుగును మేము ఏర్పాటు చేస్తే ఆ మడుగులో అడుగుపెట్టి దీనిని విషపూరితం చేసి ఎంతోమంది చావుకి మూలకారకుడివయ్యావు. బ్రహ్మగారి సృష్టిని పాడు చేసే అధికారం ఈ లోకంలో ఎవరికి లేదు. నేను కూడా బ్రహ్మ సృష్టిని పాడు చేయను, ఆయన జోలికి వెళ్ళను. అటువంటిది నువ్వు ఈ సృష్టిని అతలాకుతలం చేస్తున్నావు, కకావికలం చేస్తున్నావు. అందుకే నేను నిన్ను శిక్షించాను. మారు మాట్లాడకుండా ఈ క్షణమే నీ పెళ్ళాం బిడ్డలందరినీ వెంట పెట్టుకుని, నీ పరివారాన్ని వెంట పెట్టుకుని సముద్రంలోకి వెళ్ళి అక్కడ తలదాచుకో. ఇంకా మాత్రం పొరపాటును ఈ మడుగులోకి అడుగు పెట్టద్దు. రేపటి నుంచి ఈ మడుగులో జలాన్ని అందరూ తాగి సుఖపడాలి. నాకు తెలుసు నీ భయం ఏమిటో. నీకు గరుత్మంతునికి విరోధం వచ్చింది, గరుత్మంతుడు కొట్టిన చావు దెబ్బలు తట్టుకోలేక నువ్వు ఇందులో దాక్కున్నావు. కానీ ఇంక నీకు ఆ భయం అక్కర్లా. మత్పదాబ్జ లాంఛనములు నీ తలల నుంట చూచి గరుడుండు పట్టడింక. నేను నీ నెత్తి మీద తాండవం ఆడానుగా, అందువల్ల నా పాదచిహ్నములు కృష్ణపాదములు ఈ రోజు నుంచి నీ నెత్తి మీద ఉంటాయి. నీకే కాదు నీ వంశం వాళ్ళందరికీ కృష్ణపాదాలు ఉంటాయి. ఈ కృష్ణపాదములు ఉండడం వల్ల గరుత్మంతుడు నిన్ను చంపడు. ఒక్క గరుత్మంతుడు మాత్రం ఇక నీ జోలికి రాడు, నిన్ను నీ పిల్లల్ని ఏమీ చెయ్యడు. నేను వరం ఇస్తున్నాను, గరుత్మంతుడి భయం లేదు. పో, సముద్రం మధ్యలో రమణక ద్వీపం అని ఒక ద్వీపం ఉన్నది. ఆ ద్వీపం పాములకు నిలయం, అది పాతాళంలో ఉంటుంది, సముద్రం మధ్యలో ఉంటుంది. ఆ ద్వీపానికి వెళ్ళి మీ వాళ్ళందరితో వాసుకి కర్కోటకుడు తక్షకుడు మొదలైన వాళ్ళతో కలిసి మెలిసి హాయిగా సుఖంగా ఉండు. అయినా మీ బంధువులకు దూరంగా ఇలా విడిగా ఉండడం ఎంతకాలం ఉంటావు? పో, ఇక నీకు భయం లేదు అనగానే ఆయనకి భక్తితో నమస్కరించి తన భార్యల్ని పిల్లల్ని అందరినీ వెంట పెట్టుకుని ఆ క్షణమే మహావేగంగా అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరీక్షిత్తుకి అనుమానం వచ్చింది. ఏమయ్యా, పాములన్నీ సముద్రంలో రమణక ద్వీపంలో కొండ మీద ఉంటాయని చెప్పావు కదా, అటువంటిది ఒక్క కాళీయుడు మాత్రం ఎందుకు ఈ మడుగులోకి వచ్చాడు? శ్రీకృష్ణ పరమాత్మ అనుజ్ఞతో మళ్ళీ తిరిగి వెళ్ళాడని చెప్పావు కదా, ఆ వెళ్లే ముందు కృష్ణుడు గరుత్మంతుడు నిన్ను పట్టడు అంటున్నాడు. అంటే గరుత్మంతుడికి కాళీయునికి మధ్యలో తగాదా వచ్చిందా? ఏమిటా కథ? ఆ విశేషం చెప్పమనగానే అప్పుడు చెప్పాడు ఆయన, సముద్ర మధ్యంలో విశాలమైన కొండలతో కూడిన ఒక దీపి ఉన్నది. ఆ దీవికి ఆ ద్వీపానికి రమణక ద్వీపం అని పేరు. పాములన్నీ అక్కడే నివసించేవి ఎక్కువగా. ఆ రమణక ద్వీపంలో ఈ కాళీయుడు కూడా ఉండేవాడు. కాళీయుడు చిన్నతనంలో అప్పుడప్పుడే పెళ్ళైన కొత్తల్లో మంచి నవయౌవనంలో చాలా పొగరుగా క్రోధంతో ఉండేవాడు. ఆ కాలంలో గరుత్మంతునికి సర్పాలకి మధ్యలో విరోధం వచ్చింది. దానికి గల కారణం మనందరికీ తెలుసున్న కథ అనుకోండి. వినతాదేవిని ఈ పాములు కద్రువ చాలా హింసించారు. దాంతో గరుత్మంతునికి మా అమ్మని హింసించిన పాముల్ని తినేస్తాను అని శపథం చేసి ఇంద్రుణ్ణి వరం అడిగాడు, విష్ణువుని కూడా వరం అడిగాడు, నాకు పాములు ఆహారంగా కావాలి అని. వాళ్ళు తథాస్తు అన్నారు. అప్పటి నుంచి గరుత్మంతుడు పాములన్నిటినీ విచ్చలవిడిగా తినడం మొదలుపెట్టాడు. ఒక్క ఆదిశేషుడు వాసుకి కర్కోటకుడు తక్షకుడు లాంటి కొద్ది మందికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా గరుడి వల్ల చాలా భయం కలిగింది. గరుత్మంతుడు కనబడితే చాలట పాములన్నిటినీ సాయంత్రం పూట నూడిల్స్ తింటాం మనం, అలాగా పటపటపటపట పొడుచుకు తినేయడం మొదలుపెట్టాడు. దాంతో పాములందరూ భయపడి సర్పరాజైన వాసుకి దగ్గరికి వెళ్ళారు. ఓ వాసుకి, పాములందరి ప్రాణాలు తీసేస్తున్నాడు గరుత్మంతుడు, ఇలా అయితే కొంతకాలానికి సర్పజాతి ఉండదు, కాబట్టి మన సర్పజాతిని రక్షించే బాధ్యత రాజువైన నీది అనగా, అప్పుడు వాసుకి బాగా ఆలోచించి ఒకరోజున గరుడిని దగ్గరికి వెళ్ళి, గరుడా నువ్వు మహాత్ముడివి, ఏదైనా మొత్తం మీద నీకు అపకారం చేసిన పాముల మీద నీకు కోపం ఉండడం తప్పు కాదు, అలాగని కనిపించిన పాములల్లా తింటే అది జాతి ద్రోహం అవుతుంది, ఏ జాతి మీద సంపూర్ణ ద్వేషం పెట్టుకోకూడదు, కాబట్టి నీ పగ చల్లారడానికి జాతి ద్వేషం నీకు ఉండకుండా ఉండడానికి, మా జాతిని కాపాడడానికి నేను ఒక నిబంధన పెడతాను. ప్రతీ నెల అమావాస్య నాడు మా పాములకి కళ్ళు కనపడవు, అప్పుడు అవి కుబుసాలు విడిచిపెడుతూ ఉంటాయి. అలాంటి అమావాస్య రోజున కొంత ఆహారము, ఒక పాము నీ దగ్గరకు వస్తాయి. అలా నెలకొక్క పామును నువ్వు తినేయి. ఆ పాములు తెచ్చే ఆహారాన్ని, అవి తెచ్చే చిమ్మిలి, పానకం, వడపప్పు ఇవన్నీ నువ్వు పుచ్చేసుకో. నెల నెల జనులు ఏం చేస్తారంటే అమావాస్య నాడు పాములకి చిమ్మిలి నైవేద్యం పెడతారు, పానకం పోస్తారు, పాలు పోస్తారు, వడపప్పు పెడతారు. ఇవన్నీ నైవేద్యం ఇవ్వగానే వాటిని పుచ్చుకుని మేము వాటాలు వేసుకుంటాం. ఆ వాటా ప్రకారం ఎవరు వంతొస్తే ఆ పాము వల్ల నీ దగ్గరకు వస్తుంది. ఒక పాము ఆ ఆహారం తిని నీ పగ చల్లార్చుకో. దానివల్ల ఏమవుతుంది, నెలకు ఒక పామే కనుక మా జాతి నాశనం కాకుండా అభివృద్ధి చెందుతుంది, నీకున్న కోపము చల్లారుతుంది, విష్ణువిచ్చిన వరము నెరవేరుతుంది అనగానే, అలాగే నీ మాట కాదంటానా, మహాత్ముడివి నువ్వు చెప్పినట్టే చేద్దామన్నాడు గరుత్మంతుడు. అప్పటి నుంచి ఈయన ఏం చేశాడు, లాటరీ సిస్టమ్ పెట్టాడు, చీట్లు వేయటం. ఆ చీట్ల పేర్లు అందరి పేర్లు రాస్తాట. ఆ చీటీ తీసినప్పుడు ఎవరి పేరు వస్తే అందులో ఒకటి పేరు రాస్తారంతే. ఆ ఒక్క పేరు ఎవడు తీస్తే ఆ పేరు వచ్చినటువంటి వాడు అక్కడికి వెళ్ళాలి. ఉదాహరణకి పావులు ఒక 1000 ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీరు అందరూ 1000 పావులు అనుకోండి, ఇందులో ఎవడో ఒక్కడి పేరే రాసి అందులో వేస్తారట. ఆ మొత్తం పేరు రాసిన చీటీలన్నీ కలిపి అందులో వేస్తారు. ఆ పేరు రాసే అధికారం ఒక్క వాసుకికి మాత్రమే ఉన్నది. ఆ చీటీలో పేరు రాగానే ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా కొంత ఆహారాన్ని తీసుకుని గరుత్మంతుని దగ్గరికి వెళ్ళాలి. గరుత్మంతుడు వాణ్ణి తిని తీరతాడు. ఇలా నెలకొక్క పాము చొప్పున ఆహారంగా వెళ్ళేవి. ఈ విషయం తెలిసింది కాళీయునికి. వాడు మంచి నవయౌవనంలో ఉన్నాడు కదా, అందుకని పళ్ళు పటపట కొరికి బుస్సు కస్సుమని. అసలు మన వాసుకికి బుద్ధి ఉన్నదా, అతన్ని రాజుని ఎవరు చేశారు, లేకపోతే ఒక పక్షిగాడికి మనం భయపడ్డామా, అసలు మనం ఎవరం, పక్షుల్ని పట్టుకు పీక్కు తింటాం. పాము వచ్చిందంటే పక్షులన్నీ కీచుబాచున ఏడుస్తూ పారిపోతాయి, అవి గుడ్లు పెట్టగానే ఆ పక్షి గుడ్లని మనం తింటాం. అలాంటిది ఒక పక్షి ఏదో కాస్త మనకంటే బలం ఉన్నంత మాత్రం చేత దానికి వణికి ప్రతి నెల ఒక పాముని బలి చేయడమేనా, మనందరం కలిసికట్టుగా వెళ్ళి ఆ పక్షిగాడిని ఎప్పుడో ఏకలు పీకి తినేసి వాడిని చంపి మన పాగ చల్లార్చుకోవలసింది. ఆ పని చేయలేకపోయాడు వాసుకి. మీరెవరు రాకపోయినా నేనే నా పరాక్రమంతో ఆ గరుత్మంతుణ్ణి సంహరిస్తాను. నాకు 101 పడగలున్నాయి, ఈ 101 పడగలు ఒకేసారి ఎత్తి బుస్సును కాటేశానంటే ఎంత పక్షి అయినా ఆ క్షణమే కుప్పకూలిపోతుంది అంటూ రెచ్చిపోయి, గరుత్మంతుడు ఎక్కడన్నా ఉంటే రమ్మనండి, వాడు అంతం చూస్తాను, బస్తీ మీద సవాలన్న మొదలెట్టట. ఈ జనాలు మోసేవాళ్ళు ఎప్పుడు ఉంటారండోయ్, మీరు ఇక్కడ ఏదైనా ఒక మాట అన్నారా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఈ పాముల్లో కొన్ని పాములు గరుత్మంతుడికి మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, గరుడుని దగ్గరికి వెళ్ళి, గరుడా ఈ వింత విన్నావా, కాళీయుడు నిన్ను చంపుతానని డప్పాలు కొడుతున్నాడు అని ఈయన అన్నదానికంటే ఇంకో 4 మాటలు ఎక్కువేసి చెప్పారు. నిన్ను అలా తిట్టాడు, ఇలా తిట్టాడు, నీకు పౌరుషం లేదట, మూతి మీద మేసం లేదట, నీకున్నది ముక్కు కాదట, పొడు డొక్కుట, ఇలాంటి మాటలు చెప్పగానే గరుత్మంతుడు గొళ్ళు మండింది, పళ్ళు పటపట కొరికాడు, ముక్కులు టపటప కొట్టుకున్నాడు. వీని భోగములు చించి పడగల చీల్చి వహించి, వీడి శరీరం అంతా చీల్చి ఖండ ఖండాలు చేస్తాను, వీడి పడగలన్నిటినీ పొడిచి పారేస్తాను, వీడి మాంసమంతా ఆ ఫణాంతర మాంసం, పడగల్లో ఉన్న మాంసం అంతా గుజ్జంతా బయటికి లాగి తినేస్తాను, వీడి సంగతి చూస్తాను, మళ్ళీ జీవితంలో ఏ పాముగాడు నాకు ఎదురు తిరగడం అంటూ ఒక రోజున గరుత్మంతుడు మహావేగంగా వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. క్షీర సముద్రంలో ఉన్న రమణక ద్వీపానికి పోయాడు. ఏమి రాశారండి పోతన గారు ఇక్కడ, అక్షీణ కనక సన్నిభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణి ధరేంద్రుడగుతు గరుడు వచ్చెన్. ఆయనకి బంగారపు రెక్కలున్నాయి, గరుత్మంతుని రెక్కలు బంగారు కాంతితో తళ్ళ 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 మెరిసిపోతూ ఉంటాయి. ఆయన ఆకాశంలో అలా రెక్కలు అల్లార్చగానే ఈ రెక్కల నుంచి వస్తున్న బంగారు కాంతితో దిక్కులన్నీ బంగారపు రంగుతో నిండిపోయాయట. అంటే దిక్కుల్ని కూడా వెలిగించాడు ఆయన తన రెక్కల కాంతితో. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న రెక్కలతో, ఆ రెక్కలు కూడా మామూలు రెక్కలు కాదు, బలమైన రెక్కలు. ఆ రెక్కలు ఒకసారి పైకెత్తిలా టప్పని కొట్టుకోగానే ఆ గాలికి మొత్తం భూమండలంలో కొండలు, చెట్లు, నదులు, సముద్రాలు గజ గజ కదిలిపోయాయి. సముద్రపు కెరటాలు ఆకాశం అంత ఎత్తు లేచిపోతున్నాయి. ఇలా సముద్రాన్ని వణికించేస్తూ, కదిలిస్తూ, చెట్లని కూల్చేస్తూ ఉన్న విశాలమైన రెక్కల గాలితో భూలోకానికి వచ్చాడు. ఆ రెక్కల గాలి అంత తుఫాను సృష్టించిందిట. అక్కడితో ఆగాడా, ఆ రెక్కల నుంచి వచ్చే శబ్దం మాత్రం అతి మృదు మధురమైన పవిత్రధ్వని. ఆయన ఎంత వేగంగా ఎగిరినా గాలంటే వస్తుంది, కానీ ఆ గాలికి లోకాలు కదులుతాయి, కానీ శబ్దం మాత్రం టపటప శబ్దం రాదు. శబ్దం ఎటువంటిది? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరి మంత్రధ్వని వస్తుంది. అంతటి పవిత్రమైన రెక్కలవి. అటువంటి రెక్కలతో లోకాలను వణికిస్తూ రమణక ద్వీపానికి ఝామ్ అంటూ ఎగురుకుంటూ వచ్చాడు గరుత్మంతుడు. దెబ్బతో పావులన్నీ వణికిపోయి తలో చోట దాక్కున్నాయి. ఈ పిచ్చాడు కాళీయుడు అనవసరంగా తగాదా తెచ్చాడనే భయంతో పెద్ద పెద్ద సర్పాలు, కర్కోటకుడు లాంటి వాళ్ళు కూడా అక్కడెక్కడ దాక్కున్నారట. కానీ వీడు మూర్ఖుడని చెప్పారుగా. కాళీయుడు మాత్రం ఏం చేశాడు? వచ్చిన సర్పవైరిగని వ్రాలక లేచి విషాగ్ని క్రక్కుచున్. వచ్చిన వాడు సర్పవైరి, మహావీరుడు. ఆయన సంగతి ఇంద్రుడికి తెలుసు, వీడికేం తెలుసు? అందుకని వీడేం చేశాడు? వచ్చావా, నీకోసమే కాసు కూర్చున్నాను, ఈ మధ్యన పిట్టమాంసం తిని చాలా రోజులైంది, నా పొట్ట నిండా నిన్ను పట్టుకుని నవిలి మింగేస్తాను, రా అని ఒక్కసారి నోటొక్క పడగలు ఎత్తి బుస్సుమని ఆయన కాటేశాట. చిత్రం ఏంటంటే అలా కాటేస్తే ఏ పక్షి అయినా కుప్పకూలిపోవాలి. గరుత్మంతుని శరీరం ఎంత నుంచి ఏక రాలేదట, ఒక్క ఏక కూడా ఊడలేదు. సరిగదా, ఆయన మరింత ఆగ్రహించి ఈ ఎడమ రెక్క ఎత్తి ఎడమ రెక్క చివర ఉన్న ఏక కొసతో, పోని ఏకతో కూడా కాదు, ఆ ఏక కొసతో వాడు పడగ మీద ఒక్క దెబ్బల ఢామ్ అని కొట్టాడు. ఆ వెంటనే భువన బ్రహ్మాండములు పేలిపోతే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చిందిట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెక్కకి ఏకలున్నాయి, అందులో రెక్క చివర ఉన్న ఈక యొక్క కొసతో కొడితే పెద్ద శబ్దం పుట్టింది. ఆ శబ్దం మామూలు శబ్దం కాదు, భూమండలం పగిలిపోతే ఎంత శబ్దం అంత శబ్దం వచ్చిందిట. ఆయన నిజంగా రెక్కతో కొడితే అవుతుందో ఆలోచించండి. ఆ శబ్దంతో పాటే కాళీయుడికి కళ్ళు బైర్లు గమ్మాయి, పూర్తిగా కళ్ళన్నీ అంధకార బంధునం అయిపోయాయి. వాడికి ఏం తెలియలా, ఏం జరిగింది అన్నాడు. అంటే మొత్తం వాడి పడగలన్నీ చితికిపోయాయి, కళ్ళు నులుచుకుపోయాయి, కళ్ళు కనపడకుండా పోయాయి, నోట్లోంచి విషం కక్కేశాడు, రక్తం కక్కాడు, భూమి మొత్తం గుండ్రంగా గిర్రును తిరిగిందిట, మొత్తం గోళములన్నీ కళ్ళ ముందు కనబడ్డాయిట. అప్పుడు అర్థమైంది, ఓరి దేవుడోయ్, ఏక చివర దెబ్బతో కొడితేనే నా కళ్ళిలా బైర్లు గమ్మి మొత్తం లోకాలన్నీ కళ్ళ ముందు గ్రక్కదులుతున్నాయి, దిక్కు లేకుండా అయిపోయాను. వీడు నిజంగా పూర్తిగా కొట్టుంటే ముక్కుతో పుడుచుంటే ఏమైపోతాము? ఇందుకా గరుత్మంతుడంటే మా వాళ్ళంతా వణికిపోతున్నారు, విషయం తెలియక పిచ్చాండి తగదా పెట్టుకున్నాను, ఎలారా బాబు అనుకున్నట్ట అతి కష్టం మీద కొంచెం కళ్ళిలా పెకలించుకుని ఈ గరుత్మంతుడు ఇంకో దెబ్బ కొడితే చచ్చిపోతామని అర్థమైపోయింది అనుకుని ఏం చేశాడు, తోకతో ఆ కింద ఉన్న ఇసుక తీసి ఆ గరుత్మంతుడి కళ్ళలో లటుక్కును కొట్టి ఆ ఇసుక కళ్ళల్లోంచి బయట పారేసే లోపు మహావేగంగా ఉన్నవాడు ఉన్నట్టే పెళ్ళాం పెట్ల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకుని కీచుబాసన అరుచుకుంటే కొంటే చచ్చిపోతాను రండే బాబో అని వాళ్ళని లాక్కొచ్చి ఇందులోకి ఈ యమునా నది మడుగులోకి వచ్చి ఇందులో తలదాచుకున్నాడు. ఈ మడుగులోకి ఎందుకు వచ్చాడు? దీని వెనకాతలు కూడా ఒక కథ ఉన్నది, మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను పంచమస్కంధంలో, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను నవమస్కంధంలోను. పూర్వం సౌభరి అనే ఒక మహర్షి మాంధాత యొక్క 50 మంది కూతుళ్ళని పెళ్లి చేసుకున్నది ఇక్కడే. ఇక్కడ ఆయన ఈ చెరువు ఒడ్డున, ఈ మడుగు ఒడ్డున చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఈ మడుగులో ఉన్న చేపలన్నీ ఆయన్ని సేవించేవి. ఆ చేపలకు ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒక పూట పొద్దుటే వచ్చి ఈ సౌభరి అనే ఋషిగారి కాళ్ళు కడిగి ఆ మడుగులో ఉన్నటువంటి తామర పువ్వులతో పూజ చేస్తూ ఉండగా ఆకలితో ఉన్న గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. వద్దు వద్దని చెబుతున్నా వినిపించుకోకుండా, సౌభరి మాటలు లెక్కన చెయ్యకుండా ఆకలి తట్టుకోలేక పాపం ఆ మడుగులోకి అడుగు పెట్టి అందులో ఉన్న మత్స్యరాజుని గుటుక్కుని మింగేశాడు. దాంతో ఆడచేపలు ఏడ్చాయి. రాజుగారు చావగానే పౌరులంతా ఏడ్చారు. సౌభరి మునికి కోపం వచ్చింది. ఓయి గరుడా, నేను వద్దంటే వినిపించుకోకుండా నాకు సేవ చేస్తున్న నా భక్తుడిని మత్స్యరాజుని తినేశావు, ఆ మత్స్యరాజుకి నా యోగశక్తితో శాశ్వత కైలాసం ఇస్తున్నాను, కానీ నా మాట కాదని ఈ మడుగులో అడుగు పెట్టి చేపని తిన్నావా, నీకిదే నా శాపం, ఈ రోజు నుంచి నువ్వు ఈ మడుగులో అడుగు పెట్టి ఎవరినన్నా చంపాలని చూసావా, నీ తల 1000 చెక్కలై చచ్చిపోదువుగా అని చెప్పించాడు. అందుకనే గరుత్మంతుడికి ఆ శాపం అంటే భయం కాబట్టి సౌభరి చలగట్టాడు. ఆయన శాపం వల్ల అందులో అడుగుపెట్టి ఎవరినన్నా తిన్నాడా, గరుత్మంతుడిని విష్ణువు కూడా కాపాడనని చెప్పాడు. అందుకని ఇంకప్పటి నుంచి ఆ మడుగులోకి ఆయన అడుగు పెట్టడం మానేశాడు. ఈ శాపం కాళీయుడికి వాళ్ళ అమ్మ చెప్పిందిట చిన్నప్పుడు, ఎందుకైనా మంచిదని. ఒరే నాయన, నువ్వు గరుత్మంతుడితో తగాదా పెట్టుకుంటున్నావు, ఎప్పుడన్నా తేడా వస్తే నిన్నెవరూ కాపాడలేరు, కానీ ఒక్క సురక్షిత ప్రదేశం ఉంది, అది కాళింది మడుగు. ఆ మడుగులో దాక్కుంటే మాత్రం గరుత్మంతుడు నిన్నేమీ చెయ్యడు. మీ అమ్మని గనక నీకు ఆ సలహా ఇస్తున్నాను, నువ్వు నా మాట విని అనవసరంగా గరుత్మంతుడితో తగాదా పెట్టుకోకురా అని చెప్పింది ఎప్పుడో కద్రువ. కానీ అప్పుడు వినలేదు, ఇప్పుడు గుర్తు వచ్చింది వీడికి సమయానికి. తల పగిలాక ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చిందనమాట. కొంతమందికి ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతారు, కొందరు గుర్తొస్తుంది. వీడు గుర్తొచ్చి వెంటనే పెళ్ళాం బిడ్డలతో అందులో వచ్చి దాక్కున్నాడు. ఆ తర్వాత గరుత్మంతుడు వీడి ఇందులో ఉన్నాడు కనుక ఇంకా వాడిని చంపే ప్రయత్నం మానేశాడు. కొద్ది రోజుల పాటు గరుడ భయంతో బయటకు వచ్చేవాడు కాదు, క్రమక్రమంగా గరుడ భయం తగ్గిందిగా మళ్ళీ పాత బుద్ధులు బయటకు వచ్చాయి. రెచ్చిపోయాడు, దానితో లోకాలన్నింటినీ ఎన్నిటినో నొచ్చుకునేలా చేశాడు. ఇప్పుడు చచ్చినంత పని అయ్యింది. ఈ కథంతా శుకుడు పరీక్షిత్తుకు చెప్పి ఇన్ని కారణముల చేత కాళీయుడు గరుడునికి భయపడి ఈ శాపం వల్ల గరుడు ఇందులోకి రాడు గనక సురక్షిత ప్రదేశముగా ఎంచి ఇందులో చాలా కాలం నుంచి ఉండిపోయాడు. ఇన్నాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ వాణ్ణి తన్ని పడగల మీద తన పాదచిహ్నాలు ఉంచి ఇంకా ఇక్కడ నువ్వు ఉండద్దు, రమణక ద్వీపానికి పో, నీ తల మీద నా పాదచిహ్నములుంటాయి కనుక గరుడు నిన్నేమి చెయ్యడనగానే అప్పుడు తిరిగి యథాప్రకారంగా సముద్ర మధ్యంలో ఉన్న రమణక ద్వీపానికి వెళ్ళి అక్కడే మకాం పెట్టాడు. ఇక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నీళ్లలో నుంచి నడుచుకుంటూ ఒడ్డుకొచ్చాట. రాగానే యశోద ప్రాణం వచ్చిన శరీరంలాగా పులకించిపోతూ కౌగిలించేసుకుని, నా బాబు వచ్చేవట్రనాయన అంది. కన్నీళ్లతో తల తడిపిందిట, ఇప్పటికే నీళ్లలో తల తడిసి ఉంది, ఇప్పుడు మళ్ళీ కన్నీళ్లతో మళ్ళీ తడిపింది. ఇందాక మంచినీళ్ళు, ఇప్పుడు ఉప్పనీళ్ళును. ఎంత ఆనందం, ఎంత ఒక విధంగా చెప్పాలంటే అది దుఃఖంతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన దుఃఖం అనమాట. ఇందాక దెబ్బతిన్నాడేమో అనే బాధ, ఇప్పుడు బతికొచ్చాడనే ఆనందం, వీటితో నీళ్ళు అలా వచ్చేసి ఆ నీళ్లతో పూర్తిగా మూర్ధం అంతా తడిపేసిందిట. నిన్న ఉగ్ర భుజంగమంబు కర్రవల్ ఏమంటి ఓ కుర్రా, నాయనా భయంకర సర్పం నిన్ను కరిస్తే ఏమన్నావు? అమ్మా అమ్మా అని నన్నే తలుచుకుంటావు, నాకు తెలుసు, నేను చెప్పాను మీ నాన్నతో మా అబ్బాయి నన్నే తలుచుకుంటాడంటే మీ నాన్న నమ్మలేదు, నిజం చెప్పరా, యశోదమ్మ అని నన్నే తలుచుకున్నావా అంటే అవునమ్మా అన్నట్టు. ఈయన అందరినీ తలుచుకున్నాడా, ఎవరినీ తలుచుకోలేదు, అయినా ఆవిడికి సంతృప్తి కదా, నన్నే తలుచుకుని ఉంటావు, నా తండ్రి ఏమయ్యపోయారా, ఏది నీ ఒళ్ళు అని ఒళ్ళంతా తడివి. అమ్మాయ్యా పాము ఎన్ని కాట్లేసినా కూరలు దిగలేదు, ఒళ్ళు కందలేదు, చర్మం చెట్లలేదు, నెత్తురు రాలేదు, ఆ దేవుడే రక్షించాడురా నాయన నిన్ను, ఆ శ్రీహరి నిన్ను రక్షించాడు. వాడు ఉన్నాడు, ఉన్నాడు నాయన ఉన్నాడు. కొందరు ఉన్నాడంటారు, కొందరు లేడంటారు, కొందరు ఉండి లేడంటారు, కొందరు సర్వసమర్థుడు అంటారు. ఆయన సర్వసమర్థుడని నిరూపించుకుని భయంకర కాకోల విషము నుంచి నిన్ను రక్షించాడు. నా తండ్రి నా తండ్రి అని కౌగిలించుకుని, ఒరే అలసట చెందావు, ఆకలితో ఉన్నావు, మేము పొద్దున్ననగా నీ మీద బెంగతో ఇక్కడికి వచ్చాం, వచ్చేటప్పుడు వంట ఆపేశాం, అక్కడ గుడిసెలు ఎలా ఉన్నాయో, అక్కడ కట్టెల పొయ్యి ఆర్పలేదు, కట్టెలు పొయ్య అలా కాలుతూ కాలుతూ బూడిదైపోయాయో, కొంప తీసి పక్కకి వేపించి ఎక్కడన్నా నిప్పంటుకుందో, అన్నం ఉడికిందో, ఏమైందో, ఇళ్లలోకి కుక్కలవి వెళ్ళాయో ఏమిటో, ఏ ఇంటికి తలుపులు వేయలేదు, ఎక్కడ ఏ పనులు ఆపి వాటిని ఏదో ఆర్పి రాకుండా ఎలా ఉన్నావు అలా వదిలేశాం. పాలు కుండల మీద పెట్టారట, కుండల్లో పోసిన పాలు పొయ్యి మీద పెట్టారు, ఆ పొయ్యి ఆర్పలేదు, ఇప్పుడు ఆ పాలు ఉన్నాయో లేదో, ఇలా అస్తవ్యస్తంగా మా పనులు వదిలేసి వచ్చాం. ఇప్పుడు చూస్తే చీకటి పడిపోయింది, నీకా ఆహారం తేలేదు, మేము ఆహారం తినలేదు. నిజం చెప్పమంటావా కృష్ణ, పొద్దుటి నుంచి పావు చుట్టల్లో నలిగిపోయి తిండి లేక నువ్వెంత అలిసిపోయావో, నీకోసం ఏడుస్తూ గుండెలు బాదుకుని తిండి లేక నేను ఇంకా అలిసిపోయాను రా నాయన, నిన్ను పావు ఒక్కచోటే నొక్కింది, నేను నా గుండెలు బాధేసుకుని ఇదిగో చూడు గుండెకాయ ఎంత అలా అయిపోయిందో నీరసంగా ఉందిరా నాయన, ఇక నేను కదలలేను అదిటి పాపం. నిజం చెప్పాలంటే కృష్ణుడి కంటే వీళ్ళు అలిసిపోయారు, ఆయన ఎందుకు అలిసిపోతాడు, ఆయన అలిసిపోతే మన అందరం సొలసిపోతాం. యశోద గుండెలు బాధేసుకుందండి బాబు, బాబోయ్ బాబోయ్ అని ఏడ్చింది కదా, దాంతో శరీరం అంతా అందులో ఆవిడ శరీరం కోమలంగా ఉంటుందట, ఎర్రగా తామర పువ్వు రంగులో ఉండేది ఆవిడ, ఇప్పుడు కొట్టుకోవటం వల్ల కమిలిపోయి శరీరం అంతా నీరసపడిపోయింది. ఇంక ఈ రాత్రి ఇంటికి వెళ్ళలేం, తిండి లేకపోయినా పర్వాలేదు కానీ కదలలేం, ఇక్కడే పడుండి పొద్దున్న వెడదాన్న ఆయన అందిట. సరే అలాగేలే ఇక్కడే పడుకుందాం అన్నాడు ఆయన. అందరూ ఆ చీకటి వేళ యమునా నదీ తీరంలో కాళిందీ హ్రద ప్రాంగణంలో నేల మీద కటికి నేల మీద పడుకున్నారట, నిద్ర సుఖం ఎరగదన్నారు. నిద్ర మాట వరసకు కూడా సుఖం ఎరగదు, నిజంగా నిద్రే సుఖం ఎరిగితే కుర్చీలో కూర్చొని నిద్రపోగలుగుతారటండి కొంతమంది, మరి తలకేలా పడిపోతూ ఎలా పడిపోతారు, కటికి నేల మీద పడిపోగలుగుతున్నారంటే ఏమిటి దాని వెనకాతల, ఆ నిద్రలో ఉన్న లక్షణం అదనమాట. నిద్రాతురాణం నా సుఖం అన్నారు, వాళ్ళకి ఏమీ సుఖం ఉండదు అన్నమాట. ఇప్పుడు అంతా కటిక నేల మీద బండరాళ్ళు తలగడ కింద పెట్టుకుని, తల కింద బండరాళ్ళు పెట్టుకుని కొందరు. యశోద ఏం చేసింది, కృష్ణుడు తొడ మీదే తలకాయ పెట్టుకుని నిద్రపోయింది ప్రాయశ్చిత్తంగా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేశారు, చెట్లకి ఇలా వేళ్లు పైకి లేచాయి, కొన్ని చెట్లకి ఇలా వేళ్లు పైకి తన్ను ఉంటాయిగా, ఆ వేళ్ల మీద తల పెట్టుకుని కొందరు నిద్రయ్యారు, చేతులు పెట్టుకుని కొందరు నిద్రయ్యారు. కొంతసేపు నాకే చేతులు తిమ్మిరెక్కినట్టున్నాయి, పక్కవాడి చెయ్యి తన తల కింద పెట్టుకుని నిద్రపోయారు కొంతమంది. అదో అదృష్టం. ఇలా ఎవరికి వాళ్ళు విచిత్ర భంగిమల్లో గాఢంగా నిద్రపోవడం మొదలెట్టారు. తిండి లేక దాహానికి అలమటించిపోయి అలిసిపోయి సొలసిపోయి గాఢంగా నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి వేళ అడివంత అంటుకుపోయింది. అది గ్రీష్మ ఋతువు, వేసవికాలం, మంచి మండు వేసవి, మే నెల, వైశాఖ మాసం. దాంతో ఏమైపోయింది, చెట్టు కొమ్మ కొమ్మ రాసుకుని నిప్పు పుట్టి ఆ నిప్పు మొత్తం చుట్టూతో అడివంతా వ్యాపించేసిందట. భయంకరమైన అగ్నిజ్వాలలు చెట్ట పట శబ్దంతో నిప్పురవ్వలు పైకి లేచిపోతూ ఉండగా ఆ నిప్పురవ్వలు కొంతమంది వీపుల మీద, నడ్డి మీద, నెత్తి మీద పడి చుర్రుమని అంటుకుని గాఢంగా నిద్రపోతున్న వాళ్ళు ఉలిక్కి మళ్ళేచారు. ఇలా ఎవరన్నా నిద్రపోతుంటే అగరత్ అంటిస్తే గ్యారంటీగా లేస్తారు. అని చెప్పి నిద్రపోతున్న వాళ్ళు భార్యలతో పక్కన కూర్చుని అగరత్ తెచ్చుకుంటే గ్యారంటీగా నిద్రవరు అనమాట. అలా వాళ్ళందరూ ఈ చురుకు చురుకు అని అంటుకుంటున్న నిప్పురవ్వలకి ఒక్కసారి మెలకువ తెచ్చుకోగానే వాళ్ళు మొదట్లో నిద్రమత్తులో కదా, ఏమిట్రా వేడిగా ఉంది అంటుకుంటుందంటే నీ మొహంలో ఉంది వేడి అంటుకోవడం కదరా, అంటుకుపోయి చచ్చిపోతున్నావు, అడివంతా కాలిపోతుంది, దావాగ్ని దావాగ్ని కార్చిచ్చు అని పెద్దవాళ్ళంతా ఉలిక్కి వెళ్ళేశారు. ఎటు పెడదామన్నా లేదు. ఇప్పుడు వచ్చింది ఎప్పుడు ఏంటో తెలుసా, అడవిలో నిప్పు పుడితే అది ఎంత ప్రమాదం అంటే ఎటువైపైనా ఒకవైపు పోదామంటే అన్ని వైపుల చుట్టూతో వచ్చేస్తుందట, క్రమంగా అడవి అంతా కాలిపోతుంది. ఇటు 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 ఎటు పెడదామంటే అటువైపు నుంచే నిప్పురవ్వలు వచ్చేస్తున్నాయి వీళ్ళ మీదకి, మంటలు కొరివి దెయ్యాల్లో వస్తున్నాయి. దాంతో వణికిపోయారు. అదే వచ్చిన దవవహిని ధూమ కణకీలాభీల దుర్వారమై ఇదే కప్పెల్ మమునెల్లవారి ఇటమీదేలాగు ఓ కృష్ణ మృక్కెదమో రామ మహాపరాక్రమ దవాగ్ని వేగవారింపవే. కృష్ణ ఓ బలరామ, అదిగో దావాగ్ని వచ్చింది, ఇవిగో చెట్లన్నీ కాలిపోతున్నాయి, ఇదిగిదిగో ఎక్కడెక్కడి నుంచో కాలిపోతున్న చెట్టు కొమ్మలు ఆకులు గుట్టలు గుట్టలుగా మీదకొచ్చేస్తున్నాయి, అగ్నిజ్వాలలు పైకి లేస్తున్నాయి, నిప్పురవ్వలు మీద పడిపోతున్నాయి, మా శరీరం అంతా భగ భగ అనే మంటలకి గురైపోయింది, వేడి తట్టుకోలేకపోతున్నాం, కాలిపోతున్నాం, దాహం ఎక్కువైపోయింది, దానివల్ల వేడి వల్ల నీళ్లు తాగాలనే కోరిక ఎక్కువవుతుంది, లోపలున్న తడి ఆవిరంతా ఆవిరైపోయింది, ఇప్పుడు మేము తట్టుకోలేకపోతున్నాం, కృష్ణ నీ పాదాలే దిక్కు, బలరామ నిన్నే నమ్ముకున్నాం, నీకోసమే ఇంత దూరం వచ్చాం, మీ ఇద్దరు మహాపరాక్రమవంతులు, ఈ దావాగ్ని నుంచి రక్షించండి, నీ చుట్టాలకు ఆపదలు వస్తాయా తండ్రి కృష్ణ, పోతన నుంచి నిన్ను రక్షించుకున్నావు, శకటాసురుణ్ణి చంపావు, తృణావర్తుణ్ణి చంపావు, ఎందరో రాక్షసుల్ని చంపావు, ఈ పిల్లలందరూ చెప్పారు అఘాసురుణ్ణి సంహరించి రక్షించావని, ఇప్పుడు ఈ అగ్ని నుంచి మమ్మల్ని రక్షించు బాబోయ్. అభ్రంకషధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధ లోకాదభ్రంబై వచ్చే చూడు దవసికి కృష్ణ. కృష్ణ చూసావా, ఈ మొత్తం అడివంతా అంటుకుని ఆకాశమంతెత్తు మంటలు లేస్తూ పొగలు లేస్తూ నిప్పురవ్వలు పైకి ఎగిరిపోతూ ఉండగా దావాగ్ని మమ్మల్ని చుట్టుముట్టింది. ఈ దావాగ్ని నుంచి వస్తున్న పొగని పీల్చడం వల్ల ఊపిరాడడం లేదు, పొగ ఎక్కువైపోతే ఊపిరాడడం లేదు, ఆయాసం వచ్చేస్తోంది మాకు, మేము చచ్చిపోతున్నాం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే వెంటనే కృష్ణుడు ఏమన్నాడు, మీరందరూ కళ్ళు మూసుకోండి, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, అందరూ పూర్తిగా కళ్ళు మూసుకోండి అన్నట్ట. అందరూ కళ్ళు మూసేశారు. వెంటనే ఆయన చెయ్యిలా చాచాడు, కుడి చెయ్యి మొత్తం అగ్నిహోత్రుడు అడివిని తగలబెడుతున్న అగ్నిహోత్రుడు అంతా ఆయన చేతిలోకి ఓ చిన్న దీపారాధన జ్యోతిలాగా వచ్చేసాట, చిన్న జ్యోతి. వెంటనే ఆ జ్యోతిని గుటుక్కుని మింగేశాడు. ఆయన ముఖమే అగ్ని, అటువంటి పరమాత్ముడి అగ్నిని పంచభూతాలని సృష్టించిన పరమాత్మ, అది మొత్తం అగ్ని తీసుకుని గుటుక్కుని మింగేశాడు. ఇప్పుడు అందరినీ కళ్ళు తెరవండి అన్నట. అందరూ కళ్ళు తెరిచి చూస్తే అసలు అడవిలో ఎక్కడ నిప్పు లేదు, వేడి లేదు, హాయిగా ఉంది వాతావరణం, చల్లగా ఉంది, దాహం లేదు. ఏమైపోయాయి మంటలు, మాట వరుసకు ఒక నిప్పురవ్వలేదు, ఇంత కూడా కాలిపోయిన ఆకుల జాడ లేదు, పొగ లేదు, వాళ్ళు తెల్లబోయారు. ఇంతలో కుర్రాడు అన్నాడు, నేను చూశానుగా అన్నాడు. ఏం చూశామని అడిగారు అంతా. మనల్లందరినీ కృష్ణుడు కళ్ళు మూసుకోమన్నాడుగా, ఎందుకు కళ్ళు మూసుకోమన్నాడా అని అనుమానం వచ్చి అలా కళ్ళు తెరిచి దొంగళ్ళ చూశా. అప్పుడు మన కృష్ణుడు ఇలా చెయ్యి చాచాడు, మొత్తం అగ్ని అంతా ఆయన చేతిలోకి చిన్న జ్యోతి కింద వచ్చింది, గుటుక్కుని మింగేశాడు. అనగానే యశోదకి మతిపోయింది, సందేహం లేదు వీడెవడో కారణజన్ముడు మహాత్ముడు అనుకున్నది. నందునికి కూడా విషయం అర్థమైంది.
అమ్మ దొంగ, నేను కళ్ళు మూసుకోకుండా మూసుకోకుండా చూసావట్రా అని కృష్ణుడు అడిగేసి చూస్తే వాడు చిక్కుపడుతూ తలవంచుకున్నాట. ఇప్పుడు ఈ నందుడు, గోపాలకులు అన్నారు, కృష్ణుడి మహిమ తెలిసింది కదండి, మహిమ తెలిసాక ఇంకెందుకు ఆయన ఉపయోగించుకోకుండా ఉండడం అనుకున్నారట. అనుకుని కృష్ణ ఇంటికి వెళ్ళాలంటే 3-4 గంటలు నడవాలి, చాలా దూరం ఇళ్ళు, రాత్రంతా నిద్ర లేదు, ఇంకా ఇప్పటికి చూస్తే 12-1 గంటో అయ్యింది, ఇంకా తెల్లారి ఎప్పుడు పెడతాం, ఎప్పుడు తిండి లేకుండా నడుస్తాం, ఎప్పుడు ఇళ్ళకెళ్ళి వంటలు చేసుకుంటాం, అలిసిపోయి ఉన్నాం, నీరసంగా ఉన్నాం, ఇళ్ళకెళ్ళి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది, అగ్నిని తాగి మమ్మల్ని రక్షించిన వాడికి మా ఇళ్ళకి చేర్చడం పెద్ద కష్టం కాదు కదా, మమ్మల్ని అందరినీ ఎవరిని వారిని వాళ్ళిళ్లలో చేర్చవా అన్నారట. కొంతమ్మ కోరికలు, ఒక పని చేశాడు కదా ఆయన, అందుకని. సరే కృష్ణుడు అమ్మ కోరింది కాదండం ఎందుకు, అందరినీ మళ్ళీ కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు, కళ్ళు తెరిచి చూశారటండి, ఎవరింట్లో వాళ్ళ మంచాల దగ్గర ఉన్నారట వాళ్ళు. మీ అందరికీ కూడా ఏదో ఒక రోజున కృష్ణుడు అలాంటి మహిమ చూపిస్తే రోజు ఉపన్యాసానికి ఇక్కడికి రావడం, కళ్ళు మూసి తెరిచేలోపు ఇంట్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుండు కదా, అలా అనుకుంటారు చాలామంది. అలా చేస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చేయడానికి. ఆయన ఇప్పుడు ఇంతకీ చమత్కారం చెప్పమంటారా, ఇందాక దొంగతనంగా కళ్ళులా తెరిచి చూశాడుగా కుర్రాడు, వాడు ఈసారి కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని ఇలా కళ్ళు తెరిచి చూశాట. వాడు ఒక్కడు అడవిలో ఉండిపోయాట, మిగతా వాళ్ళందరూ ఇళ్ళకి పోయారు, వాడు ఒక్కడు ఇంట్లోకి రాలేదు. పొద్దున్నే చచ్చి చెడి కాళ్ళు ఏడ్చుకుంటూ అమ్మా కృష్ణ అని 1 గంటకు వచ్చాడు, ఇలా ఒంటికాయ సొంటి పెక్కలాగా ఒంటరిగా. పొద్దున్న 1 గంటకు వచ్చి నీరసంతో ఉంటే అందరూ అడిగారు, ఇదేమిట్రా నువ్వు మీ ఇంటికి రాలేదా, రాత్రి మేము అందరం కళ్ళు మూసి తెరిచేలోపు మా ఇంట్లో ఉన్నామంటే ఏం చెప్పమంటారు, కృష్ణుడు చెప్పిన వెంటనే కళ్ళు మూసుకోకుండా మళ్ళీ నాటకం ఆడి చూశాను, ఈసారి కృష్ణుడు అక్కడ వదిలేశాడు, మీరందరూ ఇంటికి వచ్చారు అనగానే అందుకే మరి భగవంతుడు గురువు గారు ఆయన చెప్పినట్టు చెయ్యాలి, ఆయన కళ్ళు మూసుకో అంటే కళ్ళు మూసుకోవాలి, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే చెట్టు. అక్కడేమో నీ తెలివితేటలు 2వసారి ఉపయోగించావుగా, తగిన శిక్ష పడింది, ఒకసారి క్షమిస్తాట ఆయన, చచ్చినట్టు నడిచి వచ్చాడు వాడు. అందుకే అలా లేవకూడదమ్మా, అలా లేస్తే కృష్ణుడు మిమ్మల్ని మళ్ళీ రేపు అలాగే నడిపిస్తాడు మధ్యలో లేస్తే. కాబట్టి భగవంతుడి పరీక్ష లీలలు, వాళ్ళకి మహిమలు చూపిస్తాడు, మధ్య మధ్యలో చిన్న చిన్న మట్టికే లేస్తాడు, వాడు ఒక్కడు ఏతనబడి వచ్చాట. ఈ విధంగా అపారమైన తన మహామహిమని చూపించి ఆ బలరామకృష్ణులు వాళ్ళని ఎంతో ఆనందపెట్టారు. గ్రీష్మ ఋతువు పెరిగిపోయింది, దినములు అంతంతకీ దీర్ఘములయ్యాయి, అంటే రాత్రిపూట కాలం తక్కువ పగటి కాలం ఎక్కువగా, 8 అయినా 9 అయినా సూర్యుడు ఉండేవాట. పొద్దున్న 4 గంటకే వెలుతురు వచ్చేది, అంటే ఉత్తర భారత్లో 8 అయినా 10 పట్టాలు సూర్యుడు అస్తమించడు. ఇదేంటంటే అమెరికాలో వెడితే తెలుస్తుంది, కాలిఫోర్నియాలోనూ అక్కడ 9 గంటకి ఉపన్యాసం అయ్యి వస్తూ ఉంటే ఇంకా సాయంత్రం 5 గంటకి సమయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడు వేసవకాలంలో పెడతాను కదా నేను అమెరికా, అంచేత అక్కడ చాలా చిత్రంగా ఉంటుందన్నమాట. 9 గంటకి సూర్యుడు అస్తమిస్తాడు క్రమంగా, మళ్ళీ పొద్దుటి 3 గంటకి వచ్చి పడిపోతాడు 4 గంటకో. అదే రేపు అక్టోబర్ మొదలవ్వనమండి, అక్టోబర్ నుంచి మళ్ళీ ఇంచుమించుగా ఏప్రిల్ మే వరకు మాత్రం రాత్రిపూట దీర్ఘంగా ఉంటుంది, మేలో కూడా చికాగోలో మంచు వర్షం పడుతుంది. జూన్ జూలై ఆగస్టుల్లో మాత్రం 9 గంటల దాకా సూర్యుడు అస్తమించడు, అదో కాలం అలా ఉంటుంది. అందువల్ల గ్రీష్మ ఋతువులో దినములు దీర్ఘముగా రాత్రులు తక్కువగా వేడెక్కువైపోయింది. బ్రహ్మదేవుడు ఉష్ణరసం పట్టుకొచ్చి, వేడివేడి రసం పట్టుకొచ్చి ఆకాశంలో పెట్టాడేమో, ఆ ఉష్ణరసం పైనుంచి కింద కారుతోందేమో అన్నట్టుగా చెమట కారుతోంది జనానికి. అంత గొప్ప ఊహ చెప్పారు ఇక్కడ, ఉష్ణరసం బ్రహ్మాండంలో పెట్టాడు, ఆ బ్రహ్మాండ ఉష్ణరసంతో అందరికీ పులుసు కారిపోతుంది చెమట అన్నట్టుగా, ఎవడికి చూసినా చెమటే, ఎన్నిసార్లు స్నానం చేసినా మళ్ళీ జిగురే, ఒళ్ళంత కంపు, ఎవరు ఒకళ్ళొకళ్ళు ముట్టుకోవడానికి బాధపడిపోతున్నారట, ఎవరన్నా మీరు చేయిస్తే హే వేయకు అంటున్నారట, అంటే పరస్పరశ కూడా అంత చిరాగ్గా ఉంది. కాలి చిత్రం చెప్పమంటారా, లోకమంతా ఇంత వేడితో కొట్టుకుంటాడుతూ ఉంటే శ్రీకృష్ణుడి పాదాలు స్పృశించటం వల్ల, కృష్ణుణ్ణి తలుచుకోవడం వల్ల, కృష్ణుడితో స్నేహం వల్ల ఒక్క బృందావనం మాత్రం సహజ సిద్ధమైన చల్లదనంతో సుఖంగా ఉందన్నారండి. ఆతత యమునా సరసీజాత తరంగాభిషిక్త జలరుహ గంధోపేత నిలమడచే, జలరుహ గంధోపేత నలమడచే, నిదాఘాత తావాగ్నిపీడ నవ్వనరుహ సీమన్. నిరంతరము శ్రీకృష్ణుడు అలా సైగ చేయగానే యమునా నది కెరటాలు పైకెత్తేది, ఆ కెరటాల్లోంచి నీటి తుంపరలు వచ్చేవి, ఆ నీటి తుంపరలు తామర పువ్వులో ఉన్న పుప్పొడితో కలిసి మొత్తం బృందావనం అంతా వెదజల్లబడేది. ఈ విధంగా చల్లని నీటి తుంపరలు, తామర పువ్వులలో ఉన్న పుప్పొడి ఈ బృందావనం మీద పడి
బృందావన వాసులకి సువాసనతో కూడిన చల్లగాలు వచ్చేది. దాంతో ఎక్కడ అడవి తగలబడ్డం కానీ వేడి కానీ లేకుండా హాయిగా ఉండేవారు. విసురుకోకుండా అవసరం లేకుండా, అసలు విసినికర్రలతో ఇలా విసురుకోవలసిన అవసరం లేకుండా చల్లగా సుఖంగా ఉన్నారట శ్రీకృష్ణుడు వాళ్ళని. ఆ వేసవి కాలంలో వేసవి పీడ లేకుండా తాపము లేకుండా రక్షించాడు. క్రమంగా నేలంతా పెట్టిల్ పెట్టిలని పగిలిపోయి నెరుసులు వారిపోయింది. నేలంతా బాగా బీడైపోయింది ఈ వేసవి కాలంలో. ఈ వేసవి కాలంలో నేలలో ఉన్న నీరంతా సూర్యుడు తన కిరణములతో పీల్చి మేఘములుగా మార్చి ఆకాశంలో పెట్టాడు. ఆ మేఘములు క్రమంగా వర్ష ఋతువు రావడంతో చల్లని గాలితో కలిసి ఆకాశమంతా ఆవరించాయి. నల్లని మబ్బులు ఆకాశంలో చేరాయి. ముందేమో చిటాపటా చిరుకులతో మొదలై కుంభవృష్టి కురవడం మొదలుపెట్టింది. ఈ కుంభవృష్టికి మొత్తం నేలంతా అంతవరకు నెరుసులతో బీటలు వారి ఉన్న నేలంతా తడిసిపోయి మళ్ళీ ముద్దయిపోయి భూమి మీద నుంచి వర్షం పడినప్పుడు సువాసన వస్తుందంటే మట్టి వాసన, ఆ మట్టి వాసన అందరికీ మోసింది. నేల పొలాలు చేసుకోవడానికి, వంటలు పంటలు పండించుకోవడానికి కావలసిన అనువైన వాతావరణం వచ్చింది. నదులన్నీ సమృద్ధిగా నీటితో ప్రవహించాయట. కప్పలన్నీ వేలు లక్షలు బెక్ 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 అని అరుస్తున్నాయి. ఈ అరవడం ఎలా ఉందో తెలుసునండి. గురువుగారు బయటికి వెళ్ళి పిల్లల్ని వేద పఠనం చేయమన్నట. పిల్లలంతా వేద పాఠశాలలో పిల్లలంతా కూర్చున్నారు. గురువుగారు లేనంతసేపు కూడా సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారట. ఇంతలో గురువుగారు వస్తున్నారు. గురువుగారు కనపడగానే మొత్తం అంతా వాళ్ళ కబుర్లు మానేసి ధాతా పురస్తాద్యముదాజహార ధాతా పురస్తాద్యముదాజహార అని వేద మంత్రాలు చదువుతున్నట్టుగా ఈ కప్పలన్నీ అరవడం మొదలెట్టేయట. ఎంత అద్భుతమైన వర్ణన అండి అసలు వేదవ్యాసుల వారు. గురువును చూడగానే శిష్యులు వేద పఠనం మొదలుపెట్టినట్టుగా బెక్ 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 ధాతా పురస్తాద్య అన్నట్టుగా, ఈ గురువు గారైన వర్ష ఋతువును చూడగానే శిష్యుల వల్ల వేదాలు చదువుకుంటున్న శిష్యుల్లాగా అప్పటి వరకు ఎక్కడో రహస్యంగా ఉన్నటువంటి కప్పలన్నీ అరవడం మొదలెట్టి కప్పల అరుపుల్ని కూడా వేద పఠనం చేస్తున్న పిల్లలు, ఆ పిల్లలు కూడా సహజం వాళ్ళ లక్షణం. గురువుగారు లేకపోతే వేద పాఠశాలలో చదువుకునే పిల్లలు పట్టుకోవడం చాలా కష్టం బాబోయ్, వాళ్ళతో పడే వాళ్ళకి తెలుస్తుంది. గురువుగారు ఉంటే మాత్రం శ్రద్ధగా చదువుతారు పిల్లలు కదండి, పాప వాళ్ళు కుటుంబాలు వదిలిపెట్టి వస్తారు అందుకని అలా పక్కకి వెళ్ళగానే ఆటలు మొదలెడతారు. ఆ ఆటలన్నీ గురువుగారిని చూడగానే భయం అన్నమాట. అందుకని కట్టిపెట్టి వేదం చదువుతున్నట్టుగా మళ్ళీ మొదలెడతారట. అలా వల్లు వేస్తున్నట్టు కప్పలు అరిచాయి. అక్కడితో అక్కకుండా మంచి రకరకాల వాసనలన్నీ లోకమంతా వ్యాపింపజేయడం మొదలెట్టాయి. నాగళ్లు పుచ్చుకొని పొలాలు దున్నడం మొదలుపెట్టారు రైతులు. అవి ఎలా ఉన్నాయి అంటే నేల మీద భూదేవి ఒక స్త్రీ, ఆ స్త్రీ మీద నఖాంకాల్లో ఉన్నాయట అవి. ఈ విధంగా రాత్రిపూట మెరుపు తీగలతో కూడిన పిడుగులతో కూడిన వర్షములు నేల మీద పడడం మొదలుపెట్టాయి. వర్షాకాలం రాగానే లోకమంతా ఆహ్లాదం పొందింది. ఎవరి పనుల్లోకి వాళ్ళు అడుగుపెట్టారు. ఒక్క వర్షాకాలం మాత్రం 3 నెలల పాటు బృందావనంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ దూరం వెళ్లకుండా గోవుల్ని మేపకుండా ఇళ్ల దగ్గరే ఆవుల్ని మేపుకునేవారట బలరామ కృష్ణాదులు. ఈ వర్షాకాలం క్రమక్రమంగా వెళ్ళిపోతూ ఉండగా నల్లని మేఘం, ఆ మేఘంలో ఉన్న ఉరుములు తగ్గుతూ ఉండగా ఎక్కువ వర్షం లేనప్పుడు నెమళ్ళు వచ్చి నృత్యం చేసేవి. ఆ నృత్యం చూసి కృష్ణుడు సంతోషపడి అవి రాల్చిన ఏకలు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని వాటిని అనుగ్రహించేవాడు. క్రమంగా వర్షాకాలం వెళ్ళిపోయింది. శరత్కాలం వచ్చింది. శరత్కాలం రాగానే ఆకాశంలో మేఘాలన్నీ నల్ల మేఘాలు పోయి తెల్లని మేఘాలు వచ్చాయి. నేల మీద బురద తగ్గిపోయింది. నేల గట్టిపడింది. నీళ్లు కూడా ఎర్రగా ప్రవహించే నదులున్నాయే ఆ ఎర్ర నీళ్లు పోయి స్వచ్ఛమైన నీరు వచ్చింది. కిందకి బురద దిగిపోతుంది. ఆకాశంలో శరత్కాలంలో దక్షిణం దిక్కున అగస్త్య మహర్షి నక్షత్ర రూపంలో ఉంటాడు. ఆ అగస్త్యుడు కనపడతాడు. అగస్త్య నక్షత్రం కనపడగానే అదేంటో తెలియదు కానీ ఎర్రగా ఉన్న నదిలో ఉన్న నీరంతా ఎరుపు కిందకి దిగిపోయి స్వచ్ఛమైపోతుంది. అందుకే అగస్త్యుడిని ఏమంటారో తెలిసిన వరద నీటికి ఇండుపుకాయ లాంటివట. ఇండుపుకాయ అని ఉండేది పూర్వం, దాన్ని అరగదీసి బురద నీటిలో కలిపితే బురద కిందకి దిగిపోయేది. అలాగే అగస్త్యుడు రావడం నదులలో ఉన్న బురద కిందకి దిగి ఆ నీరు స్వచ్ఛమవుతుంది.